సుభద్రార్జునుల వివాహం వైభవపేతంగా జరిగింది. ద్వారక నుంచి బలరామకృష్ణులు అనేకమైనటువంటి బహుమతులను తీసుకొచ్చి అరణ్యంగా సమర్పించారు. యాదవీరులంతా పాండవులతో కలిసి ఆనందంగా విహరించారు. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత యదువీరులు ధర్మరాజు చేత సత్కారాలు పొంది బలరామంతో కలిసి ద్వారకకు వెళ్ళారు. అయితే శ్రీకృష్ణుడు మాత్రం మరికొంతకాలం ఇక్కడే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఖాండవప్రస్థంలోనే ఉన్నాడు. అర్జునుడితో కలిసి యమునానదీ తీరంలో విహారం చేస్తూ అప్పుడప్పుడు మృగాల్ని అడవి పందుల్ని వేటాడుతూ ఇద్దరూ కలిసి చక్కగా తిరుగుతూ ఉన్నారు. అలాగే సాయం సమయాల్లో వేరువేరు ప్రదేశాలకి విహారయాత్రలకని వెళుతూ ఉన్నారు. ఇక శ్రీకృష్ణు యొక్క సోదరి సుభద్ర ఒక బాలుని ప్రసవించింది. అతడే అభిమన్యుడు, దీర్ఘభుజుడు, వృషభనేత్రుడు, శత్రుమర్దనుడు, విశాలమైనటువంటి వక్షస్థలంతో అమిత పరాక్రమశాలైనటువంటి అభిమన్యుడు జన్మించాడు సుభద్రార్జునుడికి. అతడు పుట్టగానే ధర్మరాజు 10,000 గోవుల్ని, అనేక బంగారు నాణ్యాలని బ్రాహ్మణులకి దానం చేశాడు. బిడ్డకి జాతకర్మాది క్రియలన్నీ కూడా శ్రీకృష్ణుడే దగ్గరుండి జరిపించాడు. అభిమన్యుడు దినదిన ప్రవర్ధమానుడై శుక్లపక్ష చంద్రుడిలాగా వృద్ధి చెందుతూ ఉన్నాడు. అర్జునుడు అస్త్రవిద్యలోను, శస్త్రవిద్యలోను, ప్రయోగ పాఠమంలోను, సమస్తమైనటువంటి యుద్ధ క్రియల్లోనూ అభిమన్యుడికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తున్నాడు. ధనుర్వేదం మొత్తాన్ని కూడా 4 భాగాలుగా, 10 అంగాలుగా శిక్షణ ఇచ్చాడు అర్జునుడు. అలాగే ఆగమ ప్రయోగ విషయాల్లో కుమారుణ్ణి తనంత వాణి చేశాడు అర్జునుడు. కుమారుని యొక్క అస్త్రశస్త్ర విద్యాభ్యాసాన్ని చూచి ఎంతగానో సంతోషించాడు అర్జునుడు. సద్గుణాలలో ఉత్తమ లక్షణాలతో అందరినీ కూడా మించిపోయాడు అభిమన్యుడు. అభిమన్యుని యొక్క స్కందాలు వృషభంలాగా గెలవ శక్యం కాకుండా ఉన్నాయి. సింహతుల్యమైనటువంటి గర్వం, మదించినటువంటి ఏనుగు యొక్క పరాక్రమం, మేఘదుంధుని సమానమైనటువంటి కంఠస్వరం, పూర్ణ చంద్రుని వంటి ముఖంతో రూపంలోను, శౌర్యంలోను, వీర్యంలోను, ఆకృతిలోను అన్ని విధాల శ్రీకృష్ణుడితో సమానమై వెలిగిపోతూ ఉన్నాడు అభిమన్యుడు. ఇక శుభలక్షణవతి అయినటువంటి ద్రౌపది తన 5 భర్తల వల్ల 5 బిడ్డల్ని కన్నది. ధర్మరాజు వల్ల ప్రతివింజుని, భీమసేనుని వల్ల సుశోభని, అర్జునుని వల్ల శృతకర్మను, నకులుని వల్ల శతానీకుని, సహదేవుని వల్ల శృతసేనుని, ఇలా 5 బిడ్డల్ని కన్నది. వీళ్ళని ఉప పాండవులు అని కూడా అంటారు. వీళ్ళకి ద్రౌపదేయులు అంటే ద్రౌపదికి పుట్టినటువంటి వాళ్ళు కనుక ద్రౌపదేయులు అని ఒక పేరు. అలాగనే వాళ్ళు పాండవులు, పెద్దవాళ్ళు పాండవులు, వీళ్ళు ఉప పాండవులు అని అంటారు. వారంతా కూడా మహారథులు, మహాశ్రేష్ఠులు, పర్వతాల వలె అచంచులైనటువంటి వాళ్ళు. బ్రాహ్మణులు వీళ్ళందరికీ నామకరణం చేయాల్సినటువంటి సందర్భంలో ధర్మరాజు పుత్రుడు ప్రహారజనిత వేదనను సహించటంలో వింధ్యపర్వతంలాగా చలించకుండా నిలబడేవాడు గనక అతనికి ప్రతివింజుడు అని పేరు పెట్టారు. ప్రహారజనిత వేదన అంటే ఎవరైనా గనక ఈ బాణాల వేసినప్పుడు ఆ దెబ్బని తట్టుకోగలగటానికి ఎలా తట్టుకునేవాడంటే వింధ్యపర్వతంలాగా చలించకుండా ఉండేవాడు, అలా ఉంటాడని అతనికి ప్రతివింజుడు అనేటువంటి పేరు పెట్టారు. ఇక భీమసేనుడు 1,000 సోమయాగాలు చేసిన తర్వాత సూర్య చంద్ర తేజస్సుతో పుత్రుడు కలిగాడు. అందుకని అతనికి సుతశోముడు అని పేరు పెట్టారు. ఇక ప్రసిద్ధ కర్మల్ని ఆచరించిన తర్వాత అర్జునుడికి పుత్రుడు పుట్టాడు. అందుకని ఆయన్ని శృతకర్ముడు అని పేరు పెట్టారు. ఇక కౌరవ వంశస్థులైనటువంటి రాజర్షి అయినటువంటి శతానీకుడి యొక్క పేరు నకులుడు తన యొక్క కుమారుడికి పెట్టుకొని ఆనందించాడు. అగ్నిదేవత ప్రధానంగా కలిగినటువంటి కృత్తికా నక్షత్రంలో ద్రౌపది 5వ పుత్రుని గంది సహదేవుడి ద్వారా. ఆ సహదేవుడి పుత్రుడికి శృతసేనుడు అనేటువంటి నామకరణం చేశారు. ఈ 5 ద్రౌపదేయులు కూడా ఒక్కొక్క సంవత్సరం వ్యవధిలో జన్మించారు. అందరూ కూడా అన్యోన్యంగా, స్నేహంగా, ప్రేమగా ఉంటున్నారు. ఒకరి మేలుని ఒకరు చూస్తూ ఉండేటువంటి వాళ్ళు అలా పరస్పరం కూడా ఎంతో అన్యోన్యంగా పెరుగుతూ ఉన్నారు. ధౌమిడి వాళ్ళందరికీ కూడా జాతకర్మాది క్రియలు, చూడాకర్మ, ఉపనయనం మొదలైనటువంటి సంస్కారాలన్నీ కూడా చేయించాడు. వాళ్ళు వేదాధ్యయనాన్ని పూర్తి చేశారు. బ్రహ్మచర్య వ్రతపాలన చేస్తూ అర్జునుడి ద్వారా ఎట్లయితే తన కుమారుడైనటువంటి అభిమన్యుడికి అర్జునుడు విద్యలు నేర్పాడో అదే ప్రకారంగా ఆ అర్జునుడి ద్వారానే దివ్యమైనటువంటి మానుషాలైనటువంటి శస్త్రాస్త్రాలని ధనుర్వేదాన్ని గ్రహించారు ఈ ఉప పాండవులు ఐదుగురు కూడా. ఈ పాండవులు పుత్రులు చూసుకొని ఎంతగానో ఆనందిస్తూ ఉన్నారు. ఈ విధంగా పాండవులకి పుత్ర సంతానం అనేటువంటిది కలిగింది. ఇక్కడ ఐదుగురు ఉప పాండవులతో పాటుగా అభిమన్యుడు ఆరుగురు అయ్యారు మొత్తం. అంతకుముందు భీముడికి పుట్టినటువంటి వాడు ఘటోద్గజుడు, ఆయనతో లెక్కేసుకుంటే ఏడుగురు అవుతారన్నమాట. ఇక పాండవులు దిగ్విజయాత్రలు చేసి శత్రురాజులు జయించుతున్నారు, అపారమైనటువంటి ధనరాశులు తీసుకొస్తున్నారు. ధర్మరాజు పాలనలో ప్రజలంతా కూడా సుఖంగా హాయిగా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. ఆ రాజ్యంలో ధర్మం దినదిన ప్రవర్ధమానం అవుతా ఉంది. బ్రాహ్మణులు ధౌమ్యుడు పాండవుల్ని ఎల్లవేళలా కూడా రక్షిస్తూ ఉన్నారు. సత్కర్మల్ని ఆచరిస్తున్నాడు ధర్మరాజు. అటువంటి ధర్మరాజు నుంచి అసత్యం కానీ అయుక్తం కానీ అసహ్యం కానీ అప్రియం కానీ ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా ఆయన నోటి నుంచి వెలువడలేదు. ఇక వేసవికాలం వచ్చింది. శ్రీకృష్ణుడితో కలిసి అర్జునుడు యమునా తీరానికి స్నేహితులతో కలిసి షికారుగా వెళ్ళటం జరిగింది. కేవలం స్నేహితులు మాత్రమే కాదు, అంతఃపుర స్త్రీలు అనేక మంది వాళ్ళతో పాటుగా వచ్చారు. యమునా తీరంలో ఎవరికి వారు స్వేచ్ఛగా విహరించారు, అక్కడ జలక్రీడలు ఆడసాగారు. అంతఃపుర స్త్రీలు జలక్రీడలతోటి నృత్య గానాలతోటి క్రీడిస్తూ ఉన్నారు. కృష్ణార్జునులు ఇద్దరు కూడా సమీపంలో ఉన్నటువంటి ఒక అందమైనటువంటి ప్రదేశాన్ని చేరుకున్నారు. జరిగిపోయినటువంటి విషయాల్ని చెప్పుకుంటూ ఉన్నారు, అలాగే పరిహాస ప్రసంగాలు కూడా చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళ దగ్గరికి ఒక పెద్ద మద్ది చెట్టులాగా పొడవుగా ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఒకడు వచ్చాడు. బంగారు రంగులో దేహం ఉంది, నీలము ఎరుపు రంగుల్లో అతని యొక్క అవయవాలు మెరుస్తూ ఉన్నాయి. ఎత్తుకు తగినంత బలం కలిగినటువంటి వాడు, ప్రాతకాల సూర్యకాంతితో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడు. జటాధారి అయి ఉన్నాడు, పట్టుబట్టలు ధరించాడు, ముఖం పద్మపత్ర కాంతితో విలసిల్లుతూ ఉంది, పింగళవర్ణ తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు. అతన్ని చూడగానే కృష్ణార్జునులు ఎదురు వెళ్ళి ఆయనకు స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. అలా వచ్చిన తర్వాత ఆయన్ని ఒక చోట ఒక ఆసనం మీద కూర్చోబెట్టి, స్వామి తమరెవరు, మీకు ఏం కావాలి, ఎందుకు ఈ ప్రాంతానికి వచ్చారు అని అడిగితే, అయ్యా నేను ఎక్కువగా భుజించేటువంటి అలవాటు కలిగినటువంటి బ్రాహ్మణుణ్ణి, అంత భుజించడానికి కావాల్సినటువంటి శక్తి కూడా నాకుంది, ఎప్పుడు కూడా అమితంగా భుజిస్తా నేను, కాబట్టి నాకు తృప్తి కలిగేటట్టుగా నాకు భోజనాన్ని మీరు ఏర్పాటు చేయండి, అది అడగటం కోసమే వచ్చాను అన్నాడు. అప్పుడు కృష్ణార్జునులు అన్నారు, బ్రాహ్మణునికి ఆకలి తెచ్చడం కంటే అదృష్టం ఇంకోటి లేదు, కాబట్టి మీ ఆకలి తీరాలంటే మీకు ఏ రకమైనటువంటి ఆహారం కావాలో చెప్పండి, ఆ రకమైనటువంటి ఆహారాన్ని మేము ఏర్పాటు చేస్తామన్నారు. అప్పుడు అగ్ని అంటున్నాడు, అగ్నిదేవుడు వచ్చినటువంటి బ్రాహ్మణుడు, ఓ వీరులారా, నాకు కావాల్సింది మామూలు భోజనం కాదు, నేను అగ్నిదేవుణ్ణి, కాబట్టి నాకు తగినటువంటి దాన్ని ఇవ్వండి అన్నాడు. ఏమివ్వాలో చెప్పండి అన్నారు వీళ్ళు. అప్పుడు అంటున్నాడు అగ్నిదేవుడు, నేను ఈ కాండవనాన్ని దహించాలని ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాను, కానీ దేవేంద్రుడు దీన్ని రక్షిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే దేవేంద్రుడికి స్నేహితులైనటువంటి తక్షకుడు ఈ వనంలో నివాసం ఉంటా ఉన్నాడు. అందుకని తక్షకుడికి ఏదైనా ప్రమాదం కలుగుద్దని ఈ వనాన్ని దగ్ధం చేసేటప్పుడు దేవేంద్రుడు వచ్చి వర్షధారలు కురిపించి నేను ఈ వనాన్ని దహించకుండా అడ్డుపడతా ఉన్నాడు, కాబట్టి ఈ వనాన్ని దహించడానికి నాకు మీరు సాయం చేయాల్సింది అస్త్రవేత్తలైనటువంటి మీరు నాకు సహాయంగా కనుక నిలిచినట్లయితే నేను ఈ వనాన్ని నిరాటంకంగా దహించగలుగుతాను అన్నాడు. అప్పుడు కృష్ణార్జునులు అంటున్నారు, ఇంద్రుడే రక్షిస్తున్నాడు కదా ఈ వనాన్ని, మరి అలాంటి వనాన్ని నువ్వెందుకయ్యా దహించాలనుకుంటున్నావు? అది కనుక చక్కగా వనం ఎంతో ఆహ్లాదకరంగా కన్నులకి ఇంపుగా కనపడతా ఉంటే దీన్ని మొత్తాన్ని తగలబెట్టి బూడిద చేస్తానంటావేమిటి, ఎందుకని నీ ఉద్దేశం ఏమిటి అన్నాడు. అప్పుడు అగ్నిదేవుడు చెబుతున్నాడు, ఓ మహాత్ములారా, దీనికి ఓ పెద్ద గాథే ఉంది. అదేమిటంటే పూర్వం సేతకి అనేటువంటి రాజర్షి గొప్ప దానశీలి, బ్రాహ్మణులకు అనేకమైనటువంటి దానాలు చేస్తూ ఉండేటువంటి వాడు. అంతేకాకుండా ఆయన గొప్ప గొప్ప యజ్ఞాలు అనేకం చేస్తూ ఉన్నాడు. అనేకం చేయటమే కాదు, ఎప్పుడు ఆయనకి యజ్ఞాలు చేయాలనేటువంటి తపన ఎక్కువ. అందువల్ల అలా నిరంతరము కూడా యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఋత్విజులుగా వచ్చి ఈ యాగ నిర్వహణ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా కావలసినంత ధనాన్ని, కావలసినటువంటి సంపదల్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. అయితే ఈ యాగాలు చేసి 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 ఈ వచ్చినటువంటి పొగకి మంటకి వాళ్ళ కళ్ళన్నీ కూడా మండిపోతున్నాయి, పొగసూరిపోతూ ఉన్నాయి. అంతకాలం చేస్తూ ఉన్నారు, అయినప్పటికీ ఆయనకు తృప్తి లేదు. 100 సంవత్సరాల సత్రయాగం చేయాలని అనుకున్నాడు, దాన్ని 100 సంవత్సరాలు చేయాలి అని అనుకున్నాడు. అందుకోసం అక్కడ ఋత్విజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరిని అడిగాడు, అయ్యా నా చేత ఈ సత్రయాగాన్ని చేయించండి అని. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణులు చెప్పారు, అయ్యా మేము మాత్రం చేయించలేము, ఇప్పటికే మాకు ఈ యాగాలు చేయించి 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 మాకు ఒక విసుగు కూడా వచ్చేసింది, మేము ఇది చేయించేటువంటి స్థితిలో లేము, మా ఆరోగ్యాలు కూడా దెబ్బతింటా ఉన్నాయి, అందుకని మా వల్ల కాదు అని చెప్పారు. అప్పుడు సీతకి కఠినమైనటువంటి నియమాలని పాటిస్తూ జితేంద్రుడై ఉపవాస దీక్షని స్వీకరించి శివారాధన చేస్తూ కఠినమైనటువంటి తపస్సుని సాగించాడు. శంకరుడు ఆ తపస్సుకు మెచ్చి ఆయన ప్రత్యక్షమయ్యాడు, అయ్యా ఓ రాజర్షి, నువ్వు ఎందుకోసమని ఈ తపస్సు చేస్తున్నావో చెప్పు, నీ కోరిక ఏమిటో చెప్తే ఆ కోరిక నేను తీరుస్తాను అన్నాడు. అప్పుడు ఆ సీతకి, ఓ దేవదేవా, నా పట్ల మీరు కనుక నిజంగా ప్రసన్నులైతే నా చేత స్వయంగా మీరే ఈ సత్రయాగాన్ని చేయించాలి అన్నాడు. అప్పుడు పరమశివుడు అంటున్నాడు, ఓ రాజా, యజ్ఞం చేయించడం నా పని కాదయ్యా, దాన్ని బ్రాహ్మణులైనటువంటి వారు ఋత్విజులుగా ఉండి ఆ యాగాన్ని చేయిస్తూ ఉంటారు, అంతేగాని నేను యాగం చేయించేటువంటి వాడిని కాదు. కాకపోతే నీ తపస్సుకు మెచ్చి నీకు వరం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వచ్చా, అందువల్ల యాగమైతే నేను స్వయంగా నీ చేత చేయించను, కానీ నీకు ఒక ఉపాయం మాత్రం చెప్తా. అది ఏమిటంటే ఏకాగ్రమైనటువంటి చిత్తంతో బ్రహ్మచారివై 12 సంవత్సరాలు ఎడతెగనటువంటి ఆద్యధారలతోటి అగ్నిని తృప్తిపరిస్తే నీ కోరిక తీరుద్దన్నాడు. అంటే 12 సంవత్సరాల పాటు ఆపకుండా అగ్నిలో ఆద్యధారలు అంటే నేతిని పోస్తూ ఉండాలి, ఇలాగనే చేస్తే ఖచ్చితంగా నీ కోరిక తీరుతుంది అన్నాడు. ఆ మాటలు విని సీతకి రాజర్షి, అలాగే 12 సంవత్సరాలు అగ్నిలో ఈ ఆజ్యాహుతిని సమర్పించాడు. 12 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత ఇచ్చినటువంటి మాట ప్రకారం పరమశివుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. రాజుతో అంటున్నాడు, ఓ రాజా, ఇప్పుడు నీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ 100 సంవత్సరాల యాగాన్ని చేయించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నేను యాగం స్వయంగా జయించేటువంటి వాడిని కాదు, కాకపోతే నా అంశతో భూమి మీద అవతరించినటువంటి ఒక ద్విజశ్రేష్ఠుడు ఉన్నాడు, అతని చేత జయిస్తాను. అతను ఎవరో కాదు, దుర్వాసుడు. కాబట్టి నీ యజ్ఞం అతని చేత నేను జయిస్తాను, కనుక నువ్వు సామాగ్రి సిద్ధం చేస్తూ అన్నాడు. శ్వేతకి సామాగ్రి సిద్ధం చేసుకున్నాడు. అప్పుడు శివుడు ఆ దుర్వాసుని పిలిచి, ఈ రాజు శ్వేతకి దోషరహితులైనటువంటి వాడు, ఇతని చేత నీవు యజ్ఞాలు చేయించవలసింది అన్నాడు. సరేనని అంగీకరించాడు దుర్వాసుడు. ఎందుకంటే సాక్షాత్తు పరమేశ్వరుడే చెబుతున్నాడు కనుక. విధిపూర్వకంగా యజ్ఞాలు ప్రారంభమైనవి, యజ్ఞాలు నిరంతరం కూడా సాగిస్తూ ఉన్నారు. శాస్త్రానుసారంగా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశారు. 100 సంవత్సరాలు ఆ యాగాలు జరిగినాయి. భూరి దక్షిణలు బ్రాహ్మణులకి సమర్పించడం జరిగింది. ఋత్విజులందరికీ కూడా గొప్ప గౌరవంతో, గొప్ప మర్యాదలతో అనేకమైనటువంటి బహుమతుల్ని ఇవ్వటం జరిగింది. గోదానం, హిరణ్యదానం, భూదానం అంటూ రకరకాలైనటువంటి దానాలను ఇచ్చారు. ఋత్విజులంతా కూడా ఎంతో సంతోషించి వాళ్ళ వాళ్ళ నివాసాలకి వెళ్ళిపోయారు. ఆ శ్వేతకి రాజర్షి సమర్పించినటువంటి నేతి ధారల్ని, 12 సంవత్సరాలు అగ్నిలో నేతి ధారల్ని ఇచ్చాడు కదా, వాటిని నేను ఆస్వాదించి అయ్యా నేను తేజోహీనుణ్ణి అయ్యాను, నెయ్యి తాగి 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 నాకు అగ్నిమాంద్యం ఏర్పడింది అంటే అరగదిహ, ఏమీ తినలేను, అగ్నిమాంద్యం అనేటువంటి జబ్బు ఏర్పడింది, నా శరీరం తెల్లబడింది, హవిస్సులు స్వీకరించేటువంటి శక్తి కూడా నాకు లేదు. ఎందుకంటే యజ్ఞాలు చేసినప్పుడు దేవతలకి హవిస్సులు సమర్పించాలి నేను, కాబట్టి అవి కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేటువంటి శక్తి నాకు లేదు, నా పని అంతా అయిపోయింది. అందువల్ల ఏం చేయాలి, నా జబ్బు తగ్గేటువంటి మార్గం ఏమిటి అనేటువంటి ఆలోచన చేస్తూ చేస్తూ నాకేమీ తోచక సాక్షాత్తు బ్రహ్మదేవుడే నీకు ఏదైనా మార్గం చెబుతాడని సత్యలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మదేవుడితో నా మొరపెట్టుకున్నా. అప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ హవ్యవాహన చింతించొద్దు, నీకు తిరిగి పూర్వ వైభవాన్ని పొందేటువంటి ఉపాయం నేను చెప్తాను. నువ్వేం చేస్తావంటే భూలోకం వెళ్ళి అక్కడ ఖాండవ ప్రస్థం దగ్గర ఖాండవ వనం ఉంది, ఆ ఖాండవనాన్ని దహించేయి, అందులో అనేకమైనటువంటి ఔషధులు ఉన్నాయి, నువ్వు ఆ ఖాండవనాన్ని దహిస్తే ఆ ఔషధులన్నీ కూడా నీకు స్వీకరించినట్టు అవుతుంది, దాంతో నీ అగ్నిమాంద్యం తప్పుద్ది. అంతేకాకుండా ఆ వనంలో అనేకమైనటువంటి మృగాలు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు ఇలా అనేక రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి, వాటన్నిటినీ కనుక అగ్నిలో దహిస్తూ ఉంటే వాటిలో ఉన్నటువంటి కొవ్వు నీకు బాగా ఉపయోగపడి నువ్వు స్వస్థుడు అవుతావు, కాబట్టి నీవు అక్కడికి వెళ్ళు అన్నాడు. మహాప్రసాదం, మంచి ఆలోచన చెప్పారు అని బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి నేను వెలిదిరిగాను, ఈ ఖాండవనానికి వచ్చాను, ఈ ఖాండవనాన్ని దహించడం ప్రారంభం చేశాను. అయితే అక్కడ ఉన్నటువంటి ఏనుగులు తమ యొక్క తొండాలతో జలాన్ని తెచ్చి చల్తా ఉన్నాయి, అక్కడ ఎన్నో పరగలున్నటువంటి నాగులు ఉన్నాయి, ఎందుకంటే ఖాండవనం అంతా నాగులకి నివాసం, ఆ నాగులు తమ తమ ఆ పడగలతోటి ఆ శిరస్సులతోటి జలధారలను చిమ్ముతూ ఉన్నాయి. ఇక ఈ వనంలో ఉన్నటువంటి తక్షకుడికి స్నేహితుడైనటువంటి దేవేంద్రుడు ఈ వనాన్ని తగలబెడతా ఉంటే ఆయన మేఘాలకు ఆజ్ఞాపించి వర్షధారలు కురిపిస్తూ ఉన్నాడు. దాంతో నేను చల్లబడిపోవటం, ఈ వనాన్ని దహించలేకపోవటం జరుగుతూ ఉంది. ఈ ప్రకారంగా ఇప్పటికీ 7 సార్లు ప్రయత్నం చేశా, 7 సార్లు కూడా నేను ఈ వనాన్ని దహించలేక తిరిగి వెళ్ళిపోయా. ఇలా 7 సార్లు నా ప్రయత్నం విఫలమైపోవటంతో ఏం చేయాలో తోచక మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి ఈ విషయం అంతా తెలియజేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, అగ్ని నీవు ఖాండవనాన్ని దహించడానికి తగినటువంటి ఉపాయం ఒకటి ఇప్పుడు కనిపిస్తూ ఉంది, అయితే దానికి నువ్వు కొంతకాలం ఆగాల్సినటువంటి అవసరం ఉంది. అదేమిటంటే త్వరలోనే నరనారాయణులు భూలోకంలో జన్మిస్తారు, నరుడేమో అర్జునుడిగా, నారాయణుడేమో శ్రీకృష్ణుడిగా ఈ భూలోకంలో జన్మిస్తారు. వాళ్ళ యొక్క సహాయం కనుక నీకు ఉన్నట్లయితే నువ్వు తప్పకుండా ఈ ఖాండవనాన్ని దహిస్తావు. ఈ ఖాండవనాన్ని దహించేటప్పుడు నీకు అడ్డుపడుతున్నటువంటి దేవేంద్రుడు మహాశక్తిశాలి, దేవతలకి ప్రభు అయినటువంటి వాడు, అయితే ఆయన నిలువరించేటువంటి శక్తి కృష్ణార్జునులకి మాత్రమే ఉంది. అందువల్ల వీళ్ళ యొక్క సహాయంతో నువ్వు తప్పకుండా ఖాండవనాన్ని దహించవచ్చు అని చెప్పాడు. ఆ మాట విని సంతోషంతో అగ్నిదేవుడు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత అక్కడ మహాత్ములైనటువంటి వాళ్ళు చెప్పుకుంటున్నారు ఈ లోకంలో కృష్ణార్జునులు జన్మించారు, నారాయణుడే సాక్షాత్తు నారాయణుడే కృష్ణుడు, నరుడే అర్జునుడు. కాబట్టి వాళ్ళు ఇక్కడ పాండు కుమారుడిగా అర్జునుడు, వసుదేవుని కుమారుడిగా వాసుదేవుడు శ్రీకృష్ణుడు జన్మించారు అని చెప్పుకుంటూ ఉంటుంటే, ఆహా నా కోరిక నెరవేరేటువంటి సమయం వచ్చింది అని అనుకొని మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళా. వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు, సరైనటువంటి సమయానికే వచ్చావు. ఇప్పుడు నరనారాయణులు విహారయాత్రకని యమునా నదీ తీరంలో ఖాండవన సమీపంలోనే సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు వెంటనే ఖాండవన సమీపానికి వెళ్ళు, ఆ కృష్ణార్జునుల్ని కలుసుకో, వాళ్ళని కోరు, వాళ్ళని సహాయం కోరు. నువ్వు కనుక కోరినట్టయితే వాళ్ళు తప్పకుండా నీకు సహాయం చేస్తారు. ఆ సహాయంతో నువ్వు ఖాండవనాన్ని దహించగలుగుతావు అని బ్రహ్మదేవుడు చెప్పేటప్పటికల్లా, అయ్యా ఇదిగో నేను ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ సంచరిస్తున్నారని తెలుసుకొని అదిగో మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కనుక నాకు సహాయం చేసినట్లయితే ఈ ఖాండవనాన్ని దహిస్తాను, దాంతో నాకు స్వస్థత చిక్కుతుంది, నా జబ్బు తగ్గిపోతుంది అన్నాడు. ఆ మాటలతో ఎంతో సంతోషించి కృష్ణార్జునులు అలాగే సహాయం చేస్తామన్నారు. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, ఓ అగ్నిదేవా మేము తప్పకుండా నీకు సహాయపడతాం, దీంట్లో ఏ సందేహం లేదు. అయితే ఇప్పుడు మేము కేవలం విహారం కోసం వచ్చాం, అక్కడక్కడ జంతువుల్ని వేటాడుతూ ఉన్నాం, మృగాల్ని జంతువుల్ని కొన్నింటిని వేటాడుతూ ఉన్నాం. ఈ జంతువుల్ని వేటాడటానికి బలమైనటువంటి ధనుస్సు అక్కర్ల, అందుకని ఇదిగో మా చేతుల్లో ఉన్నటువంటి ఈ అల్పమైనటువంటి ధనుస్సులు తీసుకొని వచ్చాం, ఎందుకంటే వేటాడటానికి ఇది చాలు. కానీ దేవేంద్రుడితో యుద్ధం కనుకైతే ఇది ఎందుకు పనికిరాదు. కాబట్టి అప్పుడు అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి ధనుస్సు కావాలి, అలాగే దేవేంద్రుడితో పోరాడేటప్పుడు అక్షయమైనటువంటి తూణీరాలు బాణాలు కావాలి. అంతేకాదు మాకు రథం, ఓ దివ్యమైనటువంటి రథం కావాలి. ఆ రథాన్ని తోలేటువంటి తెల్లని గంధర్వ హయాలు ఉండాలి, అప్పుడే మేము ఇంద్రుడిని జయించడానికి వీలవుతుంది. అలాగే నా సకుడైనటువంటి శ్రీకృష్ణుడికి కూడా ఆయుధాలు అలాగే రథము ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. వీటిని కనుక నువ్వు సమకూర్చినట్లయితే మేము తప్పకుండా ఇంద్రుడితో పోరాడి నీకు ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా ఈ ఖాండవనాన్ని దహించుకోవటానికి అవకాశం కల్పిస్తాము అన్నాడు. కాబట్టి వీటిని నువ్వు సమకూర్చాలి అన్నాడు అర్జునుడు. అప్పుడు అగ్నిదేవుడు వరుణదేవుని ప్రార్థించాడు, వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ వరుణుడితో అగ్నిదేవుడు అంటున్నాడు, ఓ వరుణదేవా ఇప్పుడు నాకు ఈ కృష్ణార్జునుల యొక్క సహాయం కావాల్సి వచ్చింది, ఈ ఖాండవనాన్ని నేను దహించాలి. అలా దహించాలి అని అంటే దీనికి అడ్డుపడుతున్నటువంటి దేవేంద్రుడిని ఎదిరించి నిలవాలి, అలా ఎదిరించడానికి సమర్థులైనటువంటి వాళ్ళు ఈ కృష్ణార్జునులు. అయితే వీళ్ళకి ఇప్పుడు ఆయుధాలు కానీ రథాలు కానీ ఏమీ లేవు, అందువల్ల రాజైనటువంటి సోముడు మీకు ఇచ్చినటువంటి గాంధేవం అనేటువంటి ధనస్సుని అక్షయతూణీరాల్ని కపిధ్వజంతో ప్రకాశించేటువంటి దివ్యమైనటువంటి రథాన్ని తెల్లని గంధర్వ హయాల్ని నా కోసం ఈ అర్జునుడికి ఇవ్వవలసింది, వాటితో ఈ పార్థుడు గొప్ప కార్యాన్ని నిర్వర్తిస్తాడు, అలాగే వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి సహాయంగా నిలిచి దేవేంద్రుడి మీద విజయాన్ని సాధించాలి, అందుకని ఆయనకి అపురూపమైనటువంటి సుదర్శన చక్రం, గంధర్వ హయాలతో కూడినటువంటి దివ్యమైనటువంటి రథాన్ని ఇతర ఆయుధ సామాగ్రిని సమకూర్చవలసింది అని అర్థించాడు. అప్పుడు వరుణుడు అలాగే నేను చెప్పి ఆ దివ్యమైనటువంటి గాంధీవాన్ని ప్రసాదిస్తూ, ఓ అర్జున ఇది సర్వశస్త్రాస్త్రాలను నశింపజేయగలిగినటువంటి ధనుస్సు, ప్రమాణంలో కూడా ఇతర ధనుస్సులు అన్నిటికంటే చాలా పెద్దది, ఇది 10,000 ధనుస్సులు పెట్టు, అనేక వేల సంవత్సరాలు దేవ దానవ గంధర్వ గణాల చేత పూజింపబడినటువంటి అద్భుతమైనటువంటి ఆయుధం ఈ గాంధీవం, అలాగే ఈ అక్షయ తుణీరాలు నువ్వు ఎన్ని బాణాలు తీసి వేస్తున్నా ఆ బాణాలు దాంట్లో పుడుతూనే ఉంటాయి, అంటే ఎప్పుడూ ఖాళీగా ఉంది. ఆ ప్రకారంగా ఇదిగో ఈ అక్షయ తుణీరాల్ని నీకు ఇస్తున్నాను. అలాగే తెల్లని గంధర్వ హయాలు గుంచినటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి రథాన్ని, కపిధ్వజంతో కూడుకున్నటువంటి దాన్ని నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి, ఓ కృష్ణ, వజ్రంతో సమానమైనటువంటి నాభి, నాభి అంటే సెంటర్ ప్లేస్, వజ్రంతో సమానమైనటువంటి నాభి కలిగినటువంటి ఈ సుదర్శన చక్రాన్ని ఇదిగో నీకు సమర్పిస్తున్నాను. ఈ చక్రాన్ని నువ్వు ఏ శత్రువు మీదైతే ప్రయోగిస్తావో ఆ శత్రువు యొక్క శిరస్సు ఛేదనం చేసి అది మళ్ళీ నీ చేతికి వస్తుంది. ఇలా ఎంతమందినైనా సరే నువ్వు సంహరించవచ్చు, ఈ చక్రానికి ఇక తిరుగంటూ ఉండదు అని చెప్పాడు. అలా చెప్పి శ్రీకృష్ణుడికి కూడా ఒక దివ్యమైనటువంటి రథాన్ని ఇచ్చాడు. కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఆ రథాన్ని అధిరోహించారు, వాళ్ళ వాళ్ళ రథాలను అధిరోహించారు. అర్జునుడు ఆ ధనుస్సుకి నారి బిగించాడు. ఆ నారి బిగించేటప్పుడు వచ్చినటువంటి శబ్దం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రూర మృగాలన్నీ కూడా పరుగులు తీస్తూ పారిపోతా ఉన్నాయి. అప్పుడు అగ్నిదేవుడితో ఇలా అన్నారు, మేము యుద్ధానికి సర్వసన్నద్ధమై ఉన్నాం, ఇదిగో ఈ వనాన్ని నాలుగు వైపుల నుంచి కూడా దహించివేయి, మేము నీకు సహాయంగా ఉంటాం. ఈ వనంలో ఉన్నటువంటి ఒక్క మృగాన్ని కూడా బయటికి పోకుండా నీకు ఆహారంగా మేము సమర్పిస్తాం. ఒకవేళ దేవేంద్రుడు ఎదిరిస్తే అతన్ని కూడా మేము నిలువరిస్తాం, కాబట్టి ఇక నీ పని నువ్వు చేసుకో అన్నాడు. అప్పుడు అగ్ని తేజరూపాన్ని ధరించి ఏడు జ్వాలలతోటి, అగ్నికి ఏడు నాలుకలు అంటారు, ఏడు జ్వాలలతోటి అన్ని వైపుల నుంచి కాండవ అన్నాన్ని ధరించడం ప్రారంభించాడు. అగ్ని నాలుకలు చాచుకొని భయంకరంగా వనాన్ని దహిస్తూ ఉంటే కృష్ణార్జునులు ఇద్దరు కూడా రక్షణగా నిలబడ్డారు. కాండవ వనంలోని ప్రాణులు, మృగాలు, జంతువులు, పక్షులు దిక్కుతోచకుండా అటు ఇటు అటు ఇటు భయంతో పరుగులు పెడుతూ ఉన్నాయి, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి, పక్షులు ఎగిరిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అయితే కృష్ణార్జునులు ఏమాత్రం కూడా వాటికి అవకాశం ఇవ్వటలేదు. అన్ని వైపుల నుంచి భయంకరంగా వాటి యొక్క ఆక్రందనలు వినిపిస్తూ ఉన్నాయి. కొన్ని శరీరం తగలబడిపోతూ ఉంది, కొన్ని ఉడికిపోతూ ఉన్నాయి, కొన్ని ఇంద్రియ వైకల్యం పొందుతూ ఉన్నాయి. నీటిలో నివసించేటువంటి చేపలు, తాబేళ్లు, మొసళ్ళు మొదలైనటువంటివన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి. ఎగిరిపోయేటువంటి పక్షుల్ని అక్కడికక్కడే అర్జునుడు ముక్కలు ముక్కలుగా ఖండిస్తూ ఉంటే అవన్నీ కూడా అగ్నిలో పడి తగలబడిపోతూ ఉన్నాయి. అగ్నిజ్వాలలు ఆకాశానికి ఎగసి దేవతలకు కూడా భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అంత ప్రచండంగా అగ్ని ఆ వనాన్ని దహిస్తూ ఉంది. ఋషులతో సహా దేవతలందరూ కూడా దేవేంద్రుడి దగ్గరికి పరుగులు తీశారు, విషయాన్ని విన్నవించారు. దాంతో దేవేంద్రుడు ఆకాశం అంతా కూడా వర్షధారలు కురిపించాడు. కానీ ఆ వర్షధారలు అగ్ని యొక్క తేజోబలంతో ఆ ధారలు భూమిని చేరటం వల్ల అందువల్ల అగ్నిని ఆర్పలేకపోతా ఉన్నాయి. అప్పుడు పెద్ద పెద్ద మేఘాలను సృష్టించి భయంకరమైనటువంటి ఆ వర్షధారల్ని కురిపిస్తూ ఉన్నాడు నిరంతరాయిగా దేవేంద్రుడు. ఇంద్రుడి యొక్క జలధారలన్నింటినీ కూడా అర్జునుడు తన యొక్క దివ్యాస్త్రాలతో నివారించాడు. ఆ కాండవనం మొత్తాన్ని కూడా చుట్టూ ఆ పైన అంతా కూడా బాణాలతోటి వల మాదిరిగా అల్లి అక్కడ చీమ చిటుక్కుమంటానికి వీల్లేదు, పైనుంచి ఏమి కూడా రావటానికి వీలు లేకుండా మొత్తం బాణవర్షంతో కప్పేశాడు. కాండవనం మొత్తాన్ని కూడా బాణవర్షంతో కప్పేశాడు అర్జునుడు. దానితో ఒక్క ప్రాణి కూడా బయటపడటానికి అవకాశం లేకుండా పోయింది. అగ్ని కాండవనాన్ని దహిస్తూ ఉన్నప్పుడు ఈ కాండవనంలో నివాసం ఉంటున్నటువంటి తక్షకుడు అనేటువంటి నాగరాజు అక్కడ లేడు, ఆయన కురుక్షేత్రంలో ఉన్నాడు అప్పుడు. కాబట్టి ఆయన రక్షించబడ్డాడు, ఇంద్రుడి యొక్క స్నేహితుడు రక్షించబడ్డాడు. అయితే తక్షకుడైతే లేడు, కానీ తక్షకుని కుమారుడైనటువంటి అశ్వసేనుడు మాత్రం ఉన్నాడు అక్కడ. అతను బయటపడటం కోసం అని చెప్పి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అతను ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎలా బయటపడాలి అనేటువంటిది అర్థం కావట్లేదు, ఎటు పోవటానికి వీలు లేకుండా ఉంది. ఆ సమయంలో అశ్వసేనుడి యొక్క తల్లి అంటే ఈ తక్షకుడి యొక్క భార్య అతని యొక్క శరీరం మొత్తాన్ని కూడా కప్పి ఈ అగ్ని నుంచి రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఆమె యొక్క శరీరం అగ్నికి ఆహుతైపోతూ ఉంది. చివరికి ఆమె కాస్త మరణించింది. అయితే అదే సమయంలో ఇంద్రుడు గాలి వర్షంతో అర్జునుడిని మభ్యపెట్టాడు. విపరీతమైనటువంటి గాలి ఒక్క క్షణం అలాగా గాలి వచ్చేసింది. ఆ గాలితోటి ఆ అర్జునుడు శ్రీకృష్ణుడు వాళ్ళిద్దరు కూడా ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి లోపల అశ్వసేనుడు తప్పించుకున్నాడు. ఈ అశ్వసేనుడు ఎవరో కాదు, మహాభారత యుద్ధంలో 17వ రోజున కర్ణార్జునులకు యుద్ధం జరిగినప్పుడు కర్ణుడు అర్జునుడి మీద ప్రయోగించడానికి సర్పముఖాస్త్రాన్ని ప్రయోగించబోతాడు. ఆ అస్త్రానికి ముందు ఈ అశ్వసేనుడు వచ్చి నిలుస్తాడు. అప్పుడు దాన్ని ప్రయోగిస్తాడు కర్ణుడు అర్జునుడి మీద. ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు తన యొక్క రథాన్ని బొటనవేలుతోటి కిందకు దొక్కుతాడు. 4 అంగుళాలు అది భూమిలోకి పోద్ది రథం, అందుకని అది కిరీటాన్ని కొట్టుకొని పోద్ది, అర్జునుడి యొక్క కిరీటాన్ని కొట్టుకొని పోద్ది. ఆ కిరీటం పోయి దూరంగా పడిపోద్ది. ఈ అశ్వసేనుడు ఆ కిరీటాన్ని చూచి తల లేకుండా పోయేటప్పటికల్లా, కొట్టి కిరీటం ఖాళీ కిరీటం మాత్రమే ఉండేటప్పటికల్లా మళ్ళీ కర్ణుడి దగ్గరికి వచ్చి బాణప్రయోగం చేయి, నేను మళ్ళీ అర్జునుడిని సంహరిస్తానన్నాడు. అయితే కర్ణుడు, నేను 2వ సారి బాణప్రయోగం చేయను, అదిగాక నీ సహాయాన్ని తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు వెళ్ళిపో, ఇందాక కూడా నాకు తెలియకుండా నువ్వు వచ్చావు, తెలిస్తే మాత్రం నేను రానిచ్చేవాడిని కాదు, వెళ్ళిపోమంటాడు. అప్పుడు అశ్వసేనుడు వెళ్ళిపోబోతామంటే శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడు, అదిగో అశ్వసేనుడు అప్పుడు తప్పించుకున్నాడు, వాడి మీద బాణప్రయోగం చేయమంటాడు. ఆ అశ్వసేనుడి యొక్క దేహం అంతా కూడా ముక్కలు ముక్కలు అయిపోద్ది అర్జునుడి యొక్క బాణప్రయోగం. వాడు అశ్వసేనుడు తప్పించుకున్నటువంటి వాళ్ళల్లో ఒకటి. ఇక అర్జునుడు ఇంద్రుడి యొక్క మాయను కనిపెట్టాడు. ఈ మాయ కారణంగానే అశ్వసేనుడు తప్పించుకున్నాడు. అందువల్ల కోపంతో ఇంద్రుడితో యుద్ధానికి దిగాడు అర్జునుడు. ఇంద్రుడు ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం సాగరాలన్నింటినీ కూడా కల్లోలం చేస్తూ ఉంది. అర్జునుడు ఐంద్రాస్త్రాన్ని వాయువ్యాస్త్రంతో నివారించాడు. జలధారలన్నీ కూడా ఇంకిపోయినాయి, ఎక్కడా నీరు అనేటువంటిది రావటం లేదు, ఆకాశం అంతా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది. ఆ పైన రాక్షసులు, యక్షులు, గంధర్వులు, నాగులు కృష్ణార్జునుల మీద ఒక్క పెట్టును ఎత్తొచ్చారు. అర్జునుడు వాళ్ళందరి శిరస్సులు కూడా నిస్తమైనటువంటి బాణాలతో ఖండించి వేశాడు. శ్రీకృష్ణుడు కూడా చక్రాయుధంతో కనిపించిన వాళ్ళని కనిపించినట్టుగా సంహరిస్తూ ఉన్నాడు. అప్పుడు ఇంద్రుడు ఐరావతాన్ని ఎక్కి పిడుగులాంటి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అదే సమయంలో యముడు కాలదండాన్ని ప్రయోగించాడు, కుబేరుడు గదను ప్రయోగించాడు, వరుణుడు పాశాన్ని ప్రయోగించాడు, స్కందుడు శక్తిని ప్రయోగించాడు, ఇంకా ఇతర దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రధానమైనటువంటి ఆయుధాలను ప్రయోగించారు. అప్పుడు కృష్ణార్జునులు వజ్ర సదృశాలైనటువంటి బాణాలతోటి దేవతలందరినీ కూడా గాయపరిచారు. వాళ్ళ యొక్క శిరస్సుల్ని ఖండిస్తూ ఉంటే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా భయంతో పారిపోయి దేవేంద్రుడిని ఆశ్రయించారు. అప్పుడు ఇంద్రుడు రాళ్ళవర్షం కురిపించాడు, అర్జునుడు బాణాలతో వాటిని కూడా నివారించాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు సుదంత చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్ర ప్రవాహంతో దానవులు, నిశాచరులు, క్షుద్ర ప్రాణులు అందరూ కూడా సంహరించబడుతూ ఉన్నారు. ఖండ ఖండాలుగా వాళ్ళ శరీరాలన్నీ కూడా తెగిపడిపోతూ ఉన్నాయి. అలా అనేక సార్లు చక్ర ప్రయోగం చేయడంతో సర్వసంహారం జరిగిపోయింది. దాంతో దేవతలు పరాజయం పాలై వెనుదిరిగారు. ఇంద్రుడు తన యొక్క ఓటమిని అంగీకరిస్తూ శ్రీకృష్ణ, అర్జునులు ఇద్దరినీ కూడా అనేక విధాలుగా ప్రశంసించారు. ఆ కృష్ణార్జునులు అజేయులని ఇంద్రుడికి ఆకాశవాణి వినిపించింది. దాంతో ఇంద్రుడితో సహా దేవతలంతా కూడా వాళ్ళ వాళ్ళ లోకానికి వెళ్ళిపోయారు. అదే సమయంలో తక్షకుని ఇంట దాగి బయటికి పారిపోయేటువంటి మయుడనేటువంటి రాక్షసుణ్ణి శ్రీకృష్ణుడు చూచాడు. అంటే కాండవనంలో తక్షకుడి యొక్క ఇల్లు ఉంది, ఆ తక్షకుడి యొక్క ఇంట్లో ఈ మయుడు అనేటువంటి రాక్షసుడు, రాక్షస శిల్పి, అతను కాస్త దాగి ఉన్నాడు. ఆ దాగి ఉన్నటువంటి వాడు ఈ వనమంతా దహించబడి ఆ ఇంటికి కూడా ప్రమాదం వచ్చినప్పుడు తాను ఎట్లా తప్పించుకొని పోవాలని ఆలోచిస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఆ దానవ శిల్పి మయుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అది చూసినటువంటి శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని చేతబట్టాడు, వదలటానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు మయుడు అర్జునుడిని శరణు కోరాడు, నన్ను రక్షించమని చెప్పి అర్జునుడి యొక్క పాదాల మీద పడ్డాడు. శరణాగత రక్షణ అనేటువంటిది అర్జునుడికి అది క్షత్రియోచితమైనటువంటి ధర్మం గనక, అర్జునుడికి ప్రధానమైనటువంటి ధర్మం గనక అతనికి ప్రాణదానం చేశాడు. అర్జునుడు ఎప్పుడైతే అతనికి అభయం ఇచ్చాడో, నీకేం భయం లేదు అని చెప్పి అభయం ఇచ్చాడో, దాంతో శ్రీకృష్ణుడు అతన్ని వదిలేశాడు. ఆ విధంగా అగ్ని 15 రోజుల పాటుగా ఈ కాండవనాన్ని దహించేసింది. కాండవనంలో దహించకుండా తప్పించుకున్నటువంటి వాళ్ళు ఇందాక చెప్పుకున్నటువంటి అశ్వసేనుడు, అలాగే ఇప్పుడు చెప్పినటువంటి రాక్షస శిల్పి అయినటువంటి మయుడు, ఈ ఇద్దరు మాత్రం తప్పించుకున్నారు. 15 రోజుల పాటు అగ్నిదేవుడు ఆ రకంగా వనాన్ని దహించిన తర్వాత 6 రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. అంటే అతను విశ్రాంతి కావాల్సి వచ్చింది. 6 రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన కృష్ణార్జునుని అభినందించాడు, నా యొక్క కార్యాన్ని నెరవేర్చి నాకున్నటువంటి జబ్బును తొలగించి నాకు మీరు చేసినటువంటి మేల్ని నేను ఎన్నటికీ కూడా మర్చిపోలేను అని అనేక విధాలుగా ప్రశంసించి అగ్నిదేవుడు వెళ్ళిపోయాడు. అర్జునుడు శ్రీకృష్ణుడు వాళ్ళ చేత రక్షించబడినటువంటి మయుడు ఈ ముగ్గురు కూడా ఆ యమునా నది సుందర తటం పైన, యమునాదేవి తీరంలో ఒక సుందరమైనటువంటి తటం మీద ఆశీనులు అయ్యారు అని చెప్పి ఇంతటితో ఆదిపర్వం సమాప్తం అవుతుంది. ఈ ఆదిపర్వం తర్వాత సభాపర్వం వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మయుడే మయసభను నిర్మించడం జరుగుద్ది. ఆ మయసభ కారణంగానే దీనికి సభాపర్వం అనేటువంటిది వచ్చింది. ఒకటి మయసభ, రెండవది ఆ దుర్యోధను యొక్క సభలో ఈ పాచికలు ఆడటం, ఆ సభలో ద్రౌపదిని అవమానం చేయటం, అది కూడా సభకి సంబంధించిన విషయం కనుక ఈ రెండవ పర్వానికి సభాపర్వం అని పేరు పెట్టారు. మొదటి పర్వానికి ఆదిపర్వం అన్నారు. ఆదిపర్వం అని అంటే ఆది అంటే మొదలు అని అర్థం. అంటే మహాభారతం మొదలు ఎట్లా అయింది అని చెప్పడానికి. అందువల్ల ఈ ఆదిపర్వంలో మనం వీళ్ళందరి యొక్క పుట్టుకల్ని గురించి, ఆ తర్వాత వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు కావటాన్ని గురించి, ఆ తర్వాత పాండవులకి కౌరవులకి మధ్యలో వచ్చినటువంటి పరపత్యాల గురించి, ఆ తర్వాత వాళ్ళని చంపడానికి చేసినటువంటి ప్రయత్నాలు, వాళ్ళు తప్పించుకొని పోవటాలు, రాక్షస సంహారాలు, ద్రౌపది స్వయంవరం, ఇట్లా అన్ని విషయాలతోటి మనకి ఆదిపర్వం అనేటువంటిది ఇక్కడ ముగుస్తుంది. ఈ మహాభారతాన్ని సాధారణంగా తెలుగు భారతాన్ని మాత్రమే ఎక్కడైనా సరే చెప్తూ ఉంటారు. ఎందుకంటే సంస్కృత భారతం అనేటువంటిది ఎక్కడా లభ్యం కాదు. ఇంతవరకు అసలు ఓ 10 సంవత్సరాల క్రిందటి వరకు అసలు ఈ సంస్కృత భారతం అనేది ఎక్కడ కూడా దొరకల, అందులో తెలుగులో అసలు లేదు. కాబట్టి ఆ సంస్కృత భారతాన్ని ఎట్లయినా నన్నయ తిక్కన ఎర్రా ప్రగడ వాళ్ళు తర్జుమా చేసింది అదే కదా అని చెప్పి తెలుగు భారతాన్ని చెబుతూ ఉంటారు. కానీ అందులో తెలుగు భారతానికి సంస్కృత భారతానికి ఒక తేడా ఉంది. తెలుగు భారతాన్ని కనుక ఎవరైనా చెబుతూ ఉంటే మనం దూరాన్ని కూర్చొని వింటూ ఉంటాం కదని, సినిమా చూసినట్టు చూస్తాం లేకపోతే వింటాం. కానీ సంస్కృత భారతం అయితే ఎట్లుంటుందంటే ఆ భారతంలో మనం కూడా పాత్రధారులు అయినట్టుగా ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే అదేమో 2D, ఇదేమో 3D సినిమా, అది 2D సినిమా తెలుగు భారతం, ఇది 3D సినిమా. ఎందుకనంటే వీళ్ళు ఎవరో కాదు, మనమే, మన మధ్యలోనే ఉన్నారు, మనం కూడా అందులోనే పాత్రధారులు అనేటట్టుగా ఉంటుంది. అందులోనూ యాదిపర్వం తర్వాత వచ్చేటువంటి సభాపర్వం మహాభారతం మొత్తంలోకి కూడా అత్యద్భుతమైనటువంటి పర్వం. అందుకని ఆ సభాపర్వాన్ని తర్వాత మనం మరో సందర్భంలో చెప్పుకోవటం ప్రారంభం చేద్దాం.